ఇంద్రియ సాధన. ఇంద్రియ సాధనకి కావలసినటువంటి మానసిక స్థితి, దానికి కావలసినటువంటి వనరులు, విశేషమైనటువంటి రంగుగల ఆహారము, విశేషమైనటువంటి రంగుగల డ్రెస్, అవి కావాల్సి వస్తుంది. అవి అందరూ కొనుక్కోలేరు. ఎందుకంటే వారం తర్వాత వాటికి ఉపయోగం ఉండదు. కనుక మన తరఫునే వాటిని తయారు చేయించి పెడితే అవసరమైన వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని దానికి కావలసినటువంటి సర్చార్జ్ ఇచ్చేసి మళ్ళా వెళ్తుంటే సైకిల్ అలా రన్ అవుతూ ఉంటుంది. శ్రీంబీజ సాధనలో కావలసినటువంటి ఆ మానసిక స్థితిని, ఆహారాన్ని, బట్టలను చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అది కాకుండా ఏడు రత్నాలతో కూడినటువంటి ఒక విశేషమైనటువంటి ద్రవాన్ని పొద్దున్నే రోజు స్వీకరిస్తూ ఉండాలి. అది కొంచెం బిట్ కాస్ట్లీ. కాస్ట్లీ అంటే వేలల్లో ఏమి ఉండదు. అది 20 రూపాయలు 30 రూపాయలు రోజుకి దానికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదొక్కటి స్క్రీన్ బీజం కదా, రత్నాలు మనం చేయగలిగేది ఏం లేదు. అదొక్కటే బిట్ కాస్ట్లీ సర్టిఫికేట్. కానీ వీళ్ళంతా చెప్పారు కదా, ఇదంతా కావాల్సిన వాళ్ళకి వద్దండి మాకు ఆ రత్నాల ద్రవం మేము తాగము, తాకండి. కానీ రత్నాల ద్రవం ఉచితంగా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం కనుక అది కొంచెం అర్థం చేసుకోండి అంతే. దానికి కావాల్సినటువంటి డ్రెస్ కానీ ఆహారం కానీ సురుచి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 2 రోజుల్లో చేసి ఈ లోపల ఈ శ్రీనిదేవి సాధన ఖచ్చితంగా చేస్తాం అన్నవాళ్ళు ఆ 7 రోజులకి కలిగేటువంటి ఆహారానికి కావాల్సినటువంటి కొన్ని విశేష ఆయుర్వేదికమైనటువంటి మూలికలు ఉన్నాయి. పరశువేది అందాం చూసారా, పరశువేది అంటే అదొక మూలికే. కానీ ఆ మూలిక దేనికి టచ్ చేసినా అది బంగారంగా మారుతుంది అని. కానీ అంతా దొరికే, కానీ ఇప్పుడు భారతదేశంలో అది దొరకటం లేదు. వాటిని తీసుకొద్దామని ప్రయత్నం. కానీ అది ముట్టించినంత మాత్రాన అందరూ బంగారంగా మారు. నేను చెప్పాను కదా, బట్ట తీయాలి. బట్ట అడ్డు ఉంటే జరగదు. కానీ శ్రీనిదేవి సాధన చాలా లేట్ అయిపోతుంది. కానీ దీనికి అథారిటీ ఎవరు మనకి శ్రీనిదేవి సాధనకి? భగవద్గీత. భగవద్గీతలని ఈ శ్రీనిబీజానికి చేయవలసినటువంటి సాధనలన్నీ ఇవ్వబడి ఉన్నాయి. అందువల్ల భగవద్గీత మనకి అంత గొప్ప పుస్తకం అయింది. అందులో ఉన్న గొప్పతనం తెలియదు, గందరగోళం పడుతున్నాం. కానీ ఏదైనా సరే సాధన చేస్తే కానీ ఫలితాలు ఎలా ఉంటే ఉన్నంత వల్ల ఉత్సాహం వస్తుంది. కానీ చేసుకోండి దాన్ని. కానీ ఎవరైనా వినటానికి రాదలుచుకుంటే ఖచ్చితంగా రావచ్చు. ఆ రెండు బట్టలు వేసుకోలేదు, ఆహారం తినలేదు, చెప్తున్న అదంతా ఇంపార్టెంట్ కూడా కాదు. నిజం చెప్పాలంటే మిలిటరీ వాడు మిలిటరీ డ్రెస్ వేసుకుంటాడు, వేసుకోకపోయినంత మాత్రాన వాడికి ఆ డిసిప్లిన్ ఉండదా? కానీ మిలిటరీలో జేరి పని చేయాలంటే డ్రెస్ కావాలి. మిలిటరీలో జరగకపోవచ్చు, అయినా మీరు నేర్చుకోవచ్చు ఆ విద్యని, దాన్నంతా నేర్చుకోవచ్చు. అంతట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు అనౌన్స్ చేయవచ్చు. రావటానికి, వినటానికి, చెప్పేటటువంటి సాధన చేసుకోవటానికి ఇవ్వక్కర్లే. ఆ వనరుని ఉపయోగించుకోదలుచుకుంటే మరి ఎక్కడి నుంచి తెస్తాం అది ఎవరైనా, దాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మొదలెడదాం. కానీ మొదలెట్టేది గురువారం నుంచి. ఈ లోపల కావాల్సిన మీరు నోట్ చేసుకుని తయారు చేసిన వస్తువులు, ఎంతమంది సాధన చేయటానికి ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి తగినట్టు ముందు తీసుకోవడం సామాన్లు. ఊహించి కాకుండా ఖచ్చితంగా ఎవరున్నారో అడ్వాన్స్ తీసుకుని ఆహారానికి దానికి కావాల్సిన నియమావళి పూర్తిగా మారిపోతుంది. ఒక విధంగా ఎలా ఉంటుందంటే ఈ శ్రీనిదేవ సాధకులు క్వారంటైన్లో పెట్టినట్టు. క్వారంటైన్ ఉంటే తెలుసా మీకు? చంద్రమండలం నుంచి యాత్రికులు తిరిగి వచ్చాక వాళ్ళని క్వారంటైన్లో పెట్టారు. అంటే మిగతా వాళ్ళకు చాలా దూరంగా ఉండాలి, తప్పదు. దాన్ని మడి అనేటువంటి పేరుతో కొంచెం తలకిందు వేయాలి మనుషులు. కానీ ఈ వారం రోజులు శ్రీనిదేవ సాధకులు ఎంత జాగ్రత్తగా, ఎంత మడిగా ఉండగలిగితే అంతటి ఆహారానికి కానీ దానికి కానీ మీరు స్పెషల్ ఏర్పాట్లు చేయాలి. దానికి ఇదంతా కూడా మీరు గురువారం లోపల చేసేయగలిగితే నేను తర్వాత చర్చిస్తాను మీతో ఏం చేయాలో అది తెలుసుకోండి. కానీ సాధన చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పండి ఇలా జరుగుతాను. ఎందుకంటే మొన్న నాకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చి ఇంత జరిగిపోతుంది మాకు చెప్పటం లేదు మాస్టర్. అసలు అది కామన్ కంప్లైంట్. ప్రతి చోట నాకు వచ్చే కంప్లైంట్ అది. జరిగిపోయాక జరిగిందంటారు కానీ మరి శ్రీనిజంలో జరగకూడదు. హృదయ హీనత ఉండకూడదు. అంచేత మనం చేసినా చేయలేకపోయినా ఇంకోళ్ళకి ఆ లాభం వస్తే తప్పే ఉంది ఇలా జరుగుతుంది అని చెప్తే. అది మాత్రం గుర్తుంచుకోండి. ఒక్క నిమిషం ఆ లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువుని, హృదయంలో ఉన్నటువంటి ఆ జగద్గురువుని స్మరిద్దాం. శత్రు నేను గెలిచాను, రేపు ఆ చరిత్రను ఓడిస్తాను అనేటువంటి ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. టైం సదుపయోగం చేసుకుంటారు. చాలా మంది అడుగుతూ ఉంటారు బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి స్మగ్లర్స్. మనం ఎవరైతే తప్పు వాళ్ళు అనుకుంటామో వాళ్ళు ఎందుకు చేరుతారని. లైక్ అట్రాక్ట్స్ లైక్. సమాన ధర్మం కలిగినటువంటి వ్యక్తులు సమాన ధర్మము గల వాళ్ళ దగ్గరికి చేరుతారు. అంతే స్మగ్లర్స్ బాబా అవుతారు. నేను అంటున్నా సమాన ధర్మం వాళ్ళలో ఉన్నది ఏంటంటే కాలాన్ని దురినియోగం చేయరు. స్మగ్లర్స్ అయినా ఈశ్వరుడైనా టైం వేస్ట్ చేయరు. వీడు వీడి ప్రకారం టైం ఉపయోగించుకుంటున్నాడు, వాడు వాడి ప్రకారం టైం ఉపయోగించుకుంటున్నాడు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ సిమిలారిటీ ఉంది. బైట్స్ ఆర్ ద సేమ్ ఫ్లడ్ ఫ్లాక్ టుగెదర్. సమాన ధర్మం గల ఇప్పుడు పాకాటాది ఆడేవాళ్ళు రైళ్ళు మీరు చూస్తారా, గబగబగబో సేవ జరుగుతుంది. ఇంకా చుట్టుపక్కల ఏమవుతుంది ఎలా ఉంటున్నారు ఏం తోసేస్తారు, తోసేసి పాకాట మొదలు పెట్టేస్తారు. అందువల్ల అక్కడికి వస్తారు. దానివల్ల వాళ్ళకి విలువ కూడా ఇస్తారు. ఇంకేంటే వాడిలో ఆ కాలాన్ని సదుపయోగం చేసి ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చినా లక్ష్యాన్ని సాధించే విధంగా ఓర్పు ఉంది, నేర్పు ఉంది. ఇంకా కావలసింది ఏంటి, దిశ మారటమే. వాడి మానసిక స్థితి కొంచెం మార్చేయగలిగితే మంచిగా వాల్మీకిని మార్చగలం. కానీ లేజీ ఫెలోని ఏం మార్చగలం? క్లీన్ బీజం. ఆ క్లీన్ బీజా లోపల కరెక్ట్ గా పడితే గానీ స్వీన్ బీజంలోకి వెళ్ళలేము మనం. దాని గురించి ఇదంతా కూడా అంతటా దాని బీజారోపణ బాగా జరిగేక వెళ్దాం అనుకున్నాను నేను శ్రీనివాసంలోకి. కానీ ఉంటాను ఉండమో గుంటూరులో ఈ నెల రోజులు డౌట్ఫుల్ గా ఉంది కనుక ఈ లోపల ఈ 2-3 రోజుల్లో ఆ బీజారోపణ జరగకపోతే 24 కోట్ల సంవత్సరాలలో 24,000 కోట్ల సంవత్సరాలలో మళ్ళీ ఈ టైం రాదు నాటటానికి. ఈ 3 నెలలో నాటేయాలి. ఈ నాట తెలుసుకున్నా ఆ నాటటానికి మీరు నాకు సహకరిస్తున్నందుకు ఖచ్చితంగా ఋషుల యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. కానీ అంచేత ఆ భావం ఎప్పుడు గుర్తుంచుకోండి, అహోభాగ్యాన్ని దొరికినటువంటి ఛాన్స్ ని. అంచేత కొంచెం ముందుగానే నాటేస్తున్నాం. అది ఆ శ్రీనివాస శర్మ ఆచార్య ట్రేడ్ మార్క్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూస్తూ ఉంటాను గురుదేవుని. అంత ప్రీపోన్ తప్ప పోస్ట్ పోన్ అంటే ఆయన జీవితంలో ఆయన అడగడు, నన్ను పోస్ట్ పోన్ చేయనివాడు. అంతట ఇంకా టైం రాలేదు యాక్చువల్ గా. కానీ మీరు దాన్ని ఉపయోగించుకోగలిగితే ఏంటి చెప్పా కదా, కాలము మహాకాళి ఉపాసన, మహాకాల ఉపాసన. ఆ మహాకాల ఉపాసన మీ జీవితాలలో ఒక్కొక్క నిమిషం ఖర్చవుతూ ఉంటే మీరు ఆ గుండె పండిస్తున్నట్టు బాధపడాలి. ఎలా బాధపడాలి? పరీక్షల్లో నేను చూస్తాను. నేను టైం అంటే విలువ తిన్న పిల్లలు కూడా వార్నింగ్ బెల్ కొడతారు. ఇంకా 5 నిమిషాల్లో పేపర్ లాగేస్తాను, ఇంకా చూడాలి వాళ్ళ తపన, వాళ్ళ గందరగోళం. ఆ ఆవేదన మీకు నిరంతరం ఉండాలి, నిరంతరం ఉండాలి. ముందేం చేయాలి, బాధపడుతున్నాను మాస్టారంటే లాభమే. దాన్ని ఉపయోగించుకోవటానికి ట్రై చేయండి. దాన్ని ఉపయోగించుకోవటానికి ట్రై చేస్తూ భగవద్గీతలో ఈ శ్రీనివాస సాధనకి చెప్పినటువంటి కొన్ని ఫండమెంటల్ మౌలికమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను మీరు మరవకండి. 18వ అధ్యాయము 59వ శ్లోకంలో దీని గురించి మొట్టమొదటిగా ఒక బీజం వేస్తాడు. మొట్టమొదటి బీజం కాదు అది, ముందు కూడా చాలా బీజాలు ఉన్నాయి. కానీ ఆ బీజం మీరు పట్టుకోగలిగితే మొత్తం శ్రీనివాస సాధన మీకు చేతిలో వచ్చినట్టే. ఈశ్వర సర్వభూతానాం హృదయ శేజిన తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయా. శ్రీకృష్ణుడు అంటే ద్వారకలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు కాదు, ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణుడు కాదు, మన హృదయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, సర్వ ప్రపంచంలో సర్వ ప్రాణులలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. ఆయన శ్రీకృష్ణుడు అని పేరు పెడతారు, మాయా అని పేరు పెడతారు, దేవుడని పేరు పెట్టుకుంటారు. మనకు అదంతా ఉంది సార్, ఆ పేర్లో ఉంది, హృదయాల్లో ఉన్నటువంటి ఒక శక్తి అనుకోండి. దయచేసి శ్రీకృష్ణుణ్ణి ఈ శ్రీకృష్ణుడితో పోల్చకండి. అంతటా భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ, ఏ మహామాయాశక్తితో అయితే శ్రీకృష్ణుడు ద్వారకలో అనేక మ్యాజిక్లు చేయగలిగాడో ఆ జగజ్జనని యొక్క శక్తిని, ఆ మహాయోగేశ్వరి దేవి యొక్క శక్తిని మళ్లీ మనం కిందకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దేవత యొక్క శక్తిని మనం దింపుతున్నటువంటి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీద అర్థం చేసుకోండి. ఇది వేరే దేవత ఏం కాదు, ఏ శక్తి వల్ల అయితే శ్రీకృష్ణుడు లాంటి జగద్గురువులు తమ తమ శక్తిని ఉపయోగించి మహామాయను దాటగలిగారు. ఆవిడ అనుగ్రహం ఉంటే కదా దాటలేదు, ఆవిడ నిషేధిస్తే నారదుడు ఏం చేయలేడు. కథ చెప్తా ఉంటాం కదా, నారదుడు లాంటి దేవర్షి కూడా ఆ మహా యోగేశ్వరి తన యోగమాయను అలా వేసింది అనుకోండి, ఫినిష్. అందుకే ఆ మన చేతిలో ఏం లేదు, అది ఆ మహామాయాశక్తిని హృదయంలో ఉంది. ఓ అర్జున, జగన్నియామకుడగు పరమేశ్వరుడు మాయ చేత సమస్త ప్రాణులను యంత్రములను ఆరోహించిన వాని వలె తిప్పుచు సమస్త ప్రాణుల యొక్క హృదయమున వలయచున్నాడు. తర్వాత 62, తమేన శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఆ హృదయగతమైనటువంటి జగజ్జనని, మహామాయ హృదయంలో ఉండి తిప్పుతోంది, ఆ మహామాయని తిప్పించేటట్టు ప్రేరణించేదెవరు, జగద్గురు. అయితే సర్వాంతర్యం జగద్గురు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, అర్థం చేసుకోండి. ఎప్పుడు మనం ఆ తప్పు చేస్తాం, డాక్టర్ ఒక వ్యక్తి కాదు, డాక్టర్లో ఉన్నటువంటి జ్ఞానము డాక్టర్, ఆ జ్ఞానం ప్రకాశితం అవటానికి ఒక వ్యక్తి కావాలి. బల్బులో ఎలక్ట్రిసిటీ లేదు, బల్బులో కాంతి లేదు, కానీ బల్బు లేకుండా కాంతి రాదు. కానీ బల్బు కాంతి ఏమిటంటే జగద్గురు కొన్ని శరీరాలలో ఆ శరీరాల యొక్క సామర్థ్యాన్ని బట్టి తన కాంతిని ప్రకటీకరించవచ్చు, కానీ ఆ వ్యక్తి జగద్గురువు కాదు, ఆ జ్ఞానము జగద్గురు. ఆ జ్ఞానం ఎవరిలో ఉంటే వాడే, ఒక కీటకల్లో ఉండొచ్చు, ఏనుగులో ఉండవచ్చు, గజేంద్ర మోక్షాలు చదువుకుంటూ ఉంటాం కదా, ఇందులోనే ఉండొచ్చు, సింహంలో ఉండవచ్చు, నారసింహం, ఒక తాబేల్లో ఉండవచ్చు ఆ జగద్గురు తత్వం, ఇందులో ఉండవచ్చు, అందరిలోనూ ఉండవచ్చు, ప్రతి చోట ఉండవచ్చు. ఆ భావం గుర్తుంచుకోండి, ఆ భావాన్ని కనుక గుర్తుంచుకుంటే ఓ అర్జున సర్వ విధముల హృదయస్థుడది ఈశ్వరుణ్ణే శరణు పొందును, అతని అనుగ్రహం చే సర్వోత్తమదు శాంతిని శాశ్వతమదు మోక్ష పదవిని నీవు పొందగలుగుతున్నావు. అంటే ఆ ఈశ్వరత్వం, ఈశ్వరత్వం అంటే కంట్రోలింగ్ అథారిటీ, ఈశ్వరుడు అంటే అంతే కదా, వీడు ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి, వాడు సంపూర్ణ చరాచర జగత్తును పరిపాలించగలడు అనేటటువంటి ఐశ్వరత్వం ఎక్కడో లేదు. మళ్ళా మీరు ఎక్కడికో పారితో వెతుక్కోకండి, మీ హృదయంలో ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి. అందుకని ఏం చెప్తాడు మళ్ళా 64 అధ్యాయంలో చెప్తాడు, సర్వ గుహ్యతమం భూయ శృణమే పరమం వచ ఇష్టోసుమే ధృఢమతి తతో వక్షామి తేహితం. గురువులకి నేనంటే ఇష్టం ఉందా లేదా, ఇష్టం దాపిసే లేదా, నేనేమిత మధ్యన చేస్తే కర్ఫ్యూ అవుతారు మనుషులు అంతవాహది. ఇంకా భగవద్గీత యొక్క 63 అధ్యాయము, 14 అధ్యాయంలో ఉన్నటువంటి 63 శ్లోకము, 64 శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ యొక్క అదృష్టం ఏంటో దీన్ని బట్టి తెలుస్తుంది, మీ యొక్క అర్హత ఏంటో మీకు తెలుస్తుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాకు అర్హత ఉందా, మీరు చేయగలవా, ఇది చేయటానికి మాకు యోగ్యత ఉందా. మీరు శ్లోకాలు చదువుతున్నారంటేనే అర్థం, ఆ జగద్గురుగా చెప్పేది శ్రీకృష్ణుడు చెప్పింది కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సాధనలో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాడికి చెప్పింది. ఇప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్ మీరు తీశారు, అందులో ఏదో ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఎవరు ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం, నువ్వు చదువు ఉపయోగించుకో, ఉపయోగించుకో నీ ఇష్టం. అందుకే ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యా గుహ్య తరమ్మయ ఎన్ని శేత దశేషేణ ఎదే వచ్చేసి తరహాకుడు చెప్పాను నేను. ఈ విధంగా రహస్యములన్నిటికంటేనూ పరమ రహస్యమైనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం ఏంటో అర్థం చేసుకోండి. అక్కడ ఆ రహస్యం అంతా ఏంటంటే కాలాన్ని సరిదోగం చేయటంలో ఉంది, అంతకంటే ఏం లేదు. ఫస్ట్ క్లాస్ వచ్చేటటువంటి స్టూడెంట్కి, ఫెయిల్ ఏజ్ కంటి స్టూడెంట్కి చిన్న తేడా ఏంటంటే కాలాన్ని ఉపయోగించుకోకపోవడం. అది ఆ క్లీన్ డేజల్లో రిపీటెడ్ గా చెప్తున్నది, మళ్ళీ ఇక్కడ కూడా అది చెప్తాడు. కాలోస్మి లోకక్షయకు ప్రవృద్ధో భగవద్గీత 11 అధ్యాయంలో చెప్తాడు, నేను కాలుని మిమ్మల్ని ఉపయోగించుకోకపోతే నాశనం అయిపోతాం. ఇంతేనా టైం ఎడిపోతూ ఉంటుంది, ఉపయోగించుకుంటే ఈశ్వరుడు అవుతాం. ఇంచేత ఈశ్వరత్వానికి మామూలు మనిషికి అసలు ఎందుకు పనికిరాని వాళ్ళకి ఉన్నటువంటి ఒకటే ఒక తేడా, టైంని సద్వినియోగపరచుకోవడం. మనకి ఇక్కడ పెద్ద ఉదాహరణ చెప్పాను కదా, మన కంప్యూటర్స్ లో 3 ఏళ్ళు కంప్యూటర్స్ పెట్టుకున్నాం, భలే ఉపయోగించుకున్నాం. ఇక్కడ 1 నెల ఉంది కంప్యూటర్, అసలు మనకు కంప్యూటర్ పిచ్చెక్కుతోంది, అందరూ ఇంకా పనిచేయని పో అంటోంది. అది కంప్యూటర్ కూడా పిచ్చెక్కించగలిగేటట్టు పనిచేయవచ్చు, తప్పనిదంటే ఇంకా నేను చేయనంటోంది. అది కంప్యూటర్ చేత కూడా నో అనిపించగలిగేటువంటి శక్తి మనిషికి ఉంది. కానీ ఆ వర్క్ కాలాన్ని మీరు వేస్ట్ చేయకుండా, కానీ కాలాన్ని వేస్ట్ చేయకుండా నేను ఏదో చేసిస్తానంటే మనకుదరదు మీకు ప్లాన్డ్గా క్రమబద్ధంగా. అందుకని గురువారం నుంచి నేను మొదలెడతానన్నాను, మీ టైంని మీరు కరెక్ట్ గా ఎలా ఉపయోగించుకుంటారో అన్నది నిర్ణయించుకోండి. మీకు డౌట్ ఉంటే మీరు నిర్ణయించుకున్నాక నన్ను అడగండి. మళ్ళీ దానికో వారం రోజులు టైం తీసుకుంటే ఇంకా భలే కాల అవకాశం ఇది. ఇవాళ సాయంత్రం లోపల ఈ శ్రీనిధి సాధన చేస్తున్న వాళ్ళకి మాత్రం తప్పదు అది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దత్తం పట్టుకోకపోతే, మీ టైంని కరెక్ట్ గా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పకపోతే ఇంకా మొత్తం శ్రీనిధి సాధన కూడా ఫార్సే అవుతుంది. సాధనలో ఏం లేదని చెప్తున్నారు కదా, దానికి కావాల్సినటువంటి మానసిక స్థితి. డాక్టర్ ఉన్నాడు, డిగ్రీలు అయితే పంపిస్తారు చాలా మంది, నాకు తెలుసుగా చాలా మంది సీరియస్ కేసులు తీసుకోరు. ఎక్కడ పంపిస్తారు ఎందుకు? అసలు సీరియస్ కేసులేగా నయం చేయాలి. తన్నొప్పి నువ్వు నయం చేయకపోయినా నయం చేసినా ఒకటే, ఇప్పుడు కాపీరేట్గా తగ్గిపోతుంది. కానీ ఎందుకు వాళ్ళు టేకప్ చేయలేకపోతున్నారు? ఛాలెంజ్గా జ్ఞానం లేక. అంచేత ఇటుటే జ్ఞాన ఆఖ్యాతం. నేను నీకు ఈ జ్ఞానాన్ని చెప్పాను, ఎవరికి? అర్జునుడికి కాదు, నీకు నీకు నీకు. ఎవడైతే ఈ జ్ఞానాన్ని, ఈ భగవద్గీతను చదువుతున్నాడో వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఫిజిక్స్ పుస్తకం తీసి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చదివితే ఆ పుస్తకం రాసినాడు ఎవరికి చెప్తున్నాడు? ఆ లాస్ ఆఫ్ మోషన్ పుస్తకాన్ని చెప్పటంగా. ఆ పుస్తకం ఎవరు చదువుతున్నాడో వాడికి చెప్పినప్పుడు ఆ కామన్ సెన్స్ మీకు ఇక్కడ ఎందుకు ఉపయోగించరు? ఇందుకో స్పిరిచువలిజం లో ఆ కామన్ సెన్స్ పోయింది. ఆ కామన్ సెన్సే తీసుకొద్దామని నా కోరిక. ఇటుతే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యా గుహ్యతరమ్మయ. ఎలాంటిది గుహ్యం అయినటువంటిది? ఇదంటే కాలాన్ని సదుపయోగం చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం, ఉపయోగించుకోండి చూస్తా. 8వ క్లాసులో ఈ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో దీని గురించి నాకు ఒక ఏది చెప్పాడు బనారస్ లో. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు, ఎప్పుడైనా పర్సనల్ గా దాని గురించి చెప్తా అడగండి. ఆ పరిస్థితుల్లో చెప్పిన దగ్గర నుంచి నాకు ఒక కోరిక ఇది, టైం ప్రకారం అన్ని చేద్దాం, టైం ప్రకారం అన్ని చేద్దామని. ఇప్పటి వరకు నేను దాన్ని సాధించలేదు, ప్రయత్నిస్తున్నానండి వేరే విషయం. కానీ ఖచ్చితంగా వేసినట్టు టైం టేబుల్ ఈ విధంగా ఈ టైం ఇంట్లో ఇచ్చేస్తాను, ఈ టైంలో ఇచ్చేస్తాను, చేయలేకపోతున్నా. అదే రహస్యం, ఎందుకు చేయలేకపోతున్నా? ఇది మంచిది అని తెలిసి, చెడ్డది అని తెలిసి సిగరెట్ కాల్చగలిగినప్పుడు, మంచిది అని తెలిసి ఎందుకు చేయలేకపోతున్నావు? ఆ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకో. గుహ్యా గుహ్యతరమ్మయ ఎన్ని శేత దశేషేణ ఎదో ఇచ్చేసి గురాకురు అశేషేణ శేషం లేకుండా రకరకాలుగా నువ్వు యోచన చేయి, ఆలోచించు నీకు ఏది మంచిదో. నాకు టైం దొరకటం లేదు, నాకు అది చేయటం లేదు, ఇంటే నా ఇచ్చేసేద్దును అది చేసేద్దును నాయన జాగ్రత్తగా ఆలోచించుకో. మళ్లీ అవకాశం రాదు. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని కానీ, ఈ విధమైనటువంటి చర్చలు చేయటానికి అవకాశం రాదు. రేపు 10 రోజుల తర్వాతే అవకాశం రాకపోవచ్చు మనందరం కలిసి కూర్చొని చేసుకోవటానికి. మీరు చేసుకోవచ్చు దానికి ఏమి. అంచేత ఆ అవకాశం వచ్చినప్పుడు ఇంకో అవకాశం ఏదో ఎందుకు పనికిరాని ఏదో ఉంది కనుక నేను దాని నుంచి బయటపడలేకపోయాను అనుకున్నాం అనుకో, ఏదో వచ్చేసి తదాకు నీ ఇష్టం, నువ్వేమనుకుంటావో అది చెయ్యి. ఎక్కడ కూడా ఫిలాసఫీలో ఆధ్యాత్మికత అనేటువంటి అతి గూఢమైనటువంటి శాస్త్రాల్లోనే ఎక్కడ బలవంతం చేయడు, ఎక్కడ ఫోర్స్ చేయడు. నేను గురువుని కనుక నువ్వు ఖచ్చితంగా ఇది చేసి తీరాలి అనేటువంటిది ఉండదు. కనుక మీ జీవితాలలో మీరు యోగ విద్యను నేర్చుకోవాలంటే ఎదుట వాళ్ళని మీరు కష్టపెట్టకండి. రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడమే తప్ప, అవకాశం దొరికినప్పుడు సమ్మహ వార్తలు వేయటమే తప్ప, మీరు ఇది చెయ్యండి అని ఎప్పుడు కూడా మీరు ఆర్డర్ చేయకండి. చేయండి, చేయగలిగితే చేశారు, ఎదురు చేసి కదాగరు. కానీ మళ్ళా ఏమంటాడు, సర్వగ్రహ్యతమం భూయ శ్రేణమే పరమం వచ పరమం అబ్సల్యూట్. పరావిద్య అంటే దేశ కాలాతీతమైనటువంటి శాశ్వత నిత్యనూతన సనాతనమైనటువంటి సత్యాన్ని పరమం అంటాం. పరాశక్తి పరమం వచ అబ్సల్యూట్ వర్డ్, నేను ఒక వాక్ని ఇస్తున్నాను, నేను ఒక మాటని చెప్తున్నాను, విని సర్వగృహ్యతమం భూయ, అన్నిటికంటే కూడా ఇది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్. ఇష్టోసిని దృఢమితి తతో వక్ష్యామి తేజితం. ఎవరినంటున్నాడు నువ్వు నాకు చాలా ఇష్టడు అని? మిమ్మల్ని చదివిన వాడిని అంటున్నాడు, నువ్వు నాకు చాలా ఇష్టడు కనుక. లేకపోతే ఈ విద్యజ్ఞులకు మీరు వారు భగవద్గీత అందరూ చదువుతున్నారు, ఈ విధంగా ఎవరు చదువుతున్నాడు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ జగద్గురుకి ఇష్టమైంది కనుక నాకు నాకు నీ మీద ప్రేమ లేకపోతే ఈ రహస్యం మీకు చెప్పబడదు. సంవత్సరాల సంవత్సరాలు బట్టి దీన్ని చదివిస్తూ ఉంటాం భగవద్గీతను. భగవద్గీతలో ఉన్నటువంటి అస్త్రశస్త్రాల రహస్యాలు ఎక్కడ మనకు తెలుస్తున్నాయి? కానీ అవి ప్రకటీకరింపబడుతున్నాయంటే అర్థం ఏంటి? ఇష్టోసిని దృఢమితి, గ్యారంటీ ఇస్తున్నాను నేను, నువ్వు నాకు ఇష్టడే మిత్రులే. పాపం ఏడుస్తాడు వీడు, కాస్త కన్నీళ్ళు అలా తీసుకుంటాం ఇప్పుడు పోతాడులే అని కాదు. దృఢమితి గ్యారంటీగా బల్ల బుద్ధి మరీ చెప్తున్నాను, తతో వక్ష్యామి తే హితం. అందుకని నీ హితము కోరి నేను రహస్యాన్ని చెప్తున్నాను. జాగ్రత్తగా వినేది, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోగ్య సూయతి. కానీ ఈ భగవద్గీత, ఈ జగద్గురు యొక్క వాణి ఎవరికి చెప్పాలి అంటే, ఎవరికి చెప్పాలి అంటేనో చెప్పటం అందరికీ చెప్పచ్చు, రాత్రి పుస్తకంలో ఎందుకు ఉంటుంది? పుస్తకం కొనుక్కోగలిగాడు ఎవడైనా కూడా దీన్ని చదివవచ్చు. కానీ దీన్ని ఆచరణలో పెట్టి లాభం పొందగలిగేటటువంటి వ్యక్తులకి మూడు లక్షణాలు చెప్పాడు. తపస్సు లేని వాడికి చెప్పవద్దు. చెప్పవద్దు అంటే అర్థం చెప్తే ఏదో అయిపోతుందని కాదు, చెప్పమనేగా ఈ పుస్తకాలను అంతా రాసి పారేశారు, ప్రింట్ చేసి పారేస్తున్నారు. కానీ తపస్సు లేనివాడు ఆచరణలో పెట్టలేడు, ఆ లక్ష్యాన్ని పొందలేడు. తపస్సు అంటే మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మరి తపస్సు ఎలా చేస్తారు మీరు? కళ్ళు మూసి కూర్చొని గంటలు గంటలు ఏం చేస్తారు? ఏంటి తపస్సు అంటే? నిన్న చెప్పా, మొన్న చెప్పా, మనమొదటి వచ్చిన నవరాత్రిలో చెప్పా, ఇంకా అది ఫలితం. అది ఫలితం గుంజీలు తీయించాలి మిమ్మల్ని, స్టాండప్ అందరు పెంచండి. శివ ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి, తపస్సు అంటే ఇదే. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనం, ఎన్నిసార్లు చెప్తే అదే బుద్ధి అంటే. రహస్యం ఏంటంటే ఓపెన్ గా మనం బల్ల బుద్ధి టేప్స్ లో చెప్పినా కూడా ఏం తింటాం, బద్రీనాథులో కూడా ఇది సాంబార్ జరుగుతుంది, అదే మన తపస్సు. ఇది అర్థం చేసుకోండి. అందుకని చెప్తాడు నా తపస్సు కలిసేంటే మీరు ప్రాక్టీస్ చేయటం లేదు కనుక ఇది మీకు గుర్తు రాలేదు. ప్రాక్టీస్ చేస్తుంటే అసలు ఎలా మర్చిపోతారు మీరు? నిన్న కూడా చెప్పినట్టు గుర్తు, నిన్న ముందు నేను తపస్సు అంటే ఏమిటి, ఇది ఎనిమిది గ్రహాలు చెప్పుకుంటూ వస్తున్నాం మనం, గత 20 ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నాం. మైలా ఇష్టో సినే ప్రియమితి కనుక చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సమయ సంయమనము అదే క్లిందికి సాధన అంటే సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. సమయ సంయమనం ఒకటే చేస్తే సరిపోదు, ఇంద్రియాల సంయమనం కూడా చేయాలి. ఇంద్రియాల సంయమనంతో పాటు వాక్ సంయమనము, ఆలోచన సంయమనము, ఇదంతా కాకుండా అర్థ సంయమనము. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డబ్బు సంపాదించటం కంటే డబ్బు మీరు ఎలా వినియోగిస్తారు అన్నది చాలా ముఖ్యం. చాలా మంది కాదు కాదు, చాలా మంది తెలియదు. సంపాదించటం అంత కష్టం కాదు, కానీ డబ్బుని కరెక్ట్గా అర్థ సంయమనము. ఖర్చు పెట్టాల్సిన చోట కోట్లు ఖర్చు పెట్టచ్చు, ఖర్చు పెట్టకూడని చోట 50 పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఆ మానసిక స్థితి తపస్సు. ఇంకొక దారిలో దాహం వేస్తుంది, మీరు కూల్ డ్రింక్ తాగాలనుకున్నారు, పెద్ద తపస్సు అది, తాగకూడదుగా. అర్థ సంయమనంలో తపస్సు అయినా కాదా అది, గుడ్డు వెళ్ళిపోతుంది. అర్థ సంయమనము డబ్బు ఖర్చు పెట్టకూడదు. కానీ ఎదురకుండా ఒక గాడిద దాహంతో చచ్చిపోతుంది, అప్పుడు మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి. పూర్వకాలంలో ఒక విశేషమైనటువంటి సాధన ఉండేది, చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి సాధన ఉందని తెలుసు. మీలో ఎవరికైనా దమ్ముంటే ఆ సాధన చేసుకోండి, రామేశ్వరం నుంచి స్నానం చేసి బిందుతో నీళ్లు తీసుకుని రామేశ్వరంలోని కాలి నడక మీద కాశీకి వెళ్లి శివలింగం మీద నీళ్లు వేయాలి. అక్కడ నుంచి గంగానదిలో నీళ్లు తీసుకుని కాలినడక నీళ్ళు వచ్చి రామేశ్వరంలో సముద్రంలో కలప. మీ ఇష్టం, మీరు ఆ దీక్షను తీసుకోదలుచుకుంటే తీసుకోండి, నేను మాత్రం తీసుకోను. కానీ ఏకనాథుడు అనేటువంటి మహాభక్తుడు ఎవరి ఆశ్రమంలో అయితే 16 ఏళ్ల పాటు స్వయంగా శ్రీకృష్ణుడే ఆయన బట్టలు ఉతికాడు, నీళ్లు మూసాడు, అంతా మూసాడు. కారణం ఏంటంటే ఈ సాధన మొదలెట్టాడు, రామేశ్వరం నుంచి సముద్ర జలాలు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్లి శివుణ్ణి అభిషేకం చేశాడు. అక్కడి నుంచి గంగాలో నీళ్లు తీసుకొచ్చి తిరిగి రామేశ్వరానికి వస్తుంటే రామేశ్వరం ఊరి బయట గాడిద దాహంతో అలమటిస్తోంది. ఒక్కడే వెళ్ళరు ఇలాంటి యాత్రలు పూర్వకాలంలో అందరూ ఒక్కడే చేస్తే చాలా భయం కనుక గ్రూప్ తో చేస్తున్నాను. ఆ గ్రూప్ వాళ్ళందరూ చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ మేము శివలింగం మీద పోసేయాలి నీళ్లు, రామేశ్వరంలో అక్కడ సముద్రంలో గంగా నీళ్లు కలపాలి. నేను ఆగాడు, ఆ నీళ్ళన్నీ ఆ గాడిదకి ఇచ్చేసాడు. ఆయన ఇంట్లో ఆ జగద్గురు ఉడిగం చేశారు, కానీ ఆ మిగతా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, పేర్లు కూడా తెలియదు. అంచేత ఎక్కడ ఎంత ఖర్చు పెట్టగలగాలో మొత్తం ఆయన చేసిన సాధనంతా కూడా ఒక గాడిద యొక్క దాహాన్ని తీర్చడానికి ఉపయోగించాడు. తన దాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించుకోకూడదు, జాగ్రత్త. అదే హృదయ వంతులు అని నేను చెప్పేది. లేకపోతే శ్రీనుడికి సాధన ఉడకదు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. అది తెచ్చుకోవటమే, అది ఒకసారి తెచ్చేసుకుంటే తెచ్చుకోలేకపోయి అది నటించండి ఏం పర్వాలేదు. ప్రకృతిలో మీరు ఇష్టపడి లైట్ స్విచ్ వేశారా, ఇష్టం లేకుండా లైట్ స్విచ్ వేశారా అన్నది ప్రకృతి గమనించారు. మీరు లైట్ వేశారు కనుక కాంతి వస్తుంది. నటనతో మీరు చేస్తారు, నిజంగా మీరు చేస్తారు, కానీ నిజంగా చేశారనుకోండి ఇంకా మంచిది. అంచేత ఇదంటే నా తపస్కాయ, అంచే తపస్సు అంటే 4 లక్షణాలు ఎవరిలో అవుతూ ఉన్నాయో నా భక్తాయ. శ్రీ బీజం యొక్క పరాకాష్ఠ 12వ అధ్యాయంలో భక్తి యోగంలో మనం చదువుకుంటాం. దాన్ని ఏ విధంగా అవుతే క్లీన్ బీజం యొక్క పరాకాష్ఠ 6వ అధ్యాయము, అదేవిధంగా శ్రీ బీజం యొక్క పరాకాష్ఠ భక్తి యోగము. భగవంతుడి మీద భక్తి ఉంది, నేను అంతా మర్చిపోయాను అనేటువంటి భక్తి కాదు. అక్కడ ఎటువంటి భక్తి గురించి చెప్తాడో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందులో 12 శ్లోకాలలో భక్తి మాన్ని ప్రియో నరహ, భక్తి మాన్ని ప్రియో నరహ, అలాంటి వాడు నాకు చాలా ప్రియుడు అని చెప్తాడు. అలాంటి పరిస్థితి ఆ జగద్గురు చేత అనిపించగలిగేటువంటి పరిస్థితి ఎవరికి ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి రహస్యాలు అర్థమవుతాయి. నచ శుశ్రూషయే వాచ్యం, లేక గురుసేవ చేయని వాడికి కాని వినటకు ఇష్టము లేనివాడికి కాని బలవంతంగా వచ్చి ఏముంది ఇదంతా ఎందుకు అనేవాడికి అనవసరం చెప్పటం అన్నాడు. నా ఎందు నన్ను దూషించు వానికి గాని, అందుకే నిన్ననో మొన్ననో నేను చెప్పాను గురువులు ఎవరిని కూడా మీరు దూషించకండి. కనీసం మీరు లోపల తిట్టుకోండి, నాకే అభ్యంతరమే. లోపల తిట్టుకుంటే నేను మీకు కారణం కూడా చెప్పాను. ఎదుటివంటి చంపేయాలి, తెలిచేయాలి, ముక్క ముక్కలు చేసేయాలని మీకు ఎంత కసిగా ఉన్నా ఏం అవ్వదు, మీకు ఏ శిక్ష పడదు. కానీ వాళ్ళు తెలిచేసేయండి అంటే కొంచెం ఫినిష్, మీరు 14 గంటలకు వెళ్ళిపోతారు మినిమం. అలాగే గురువుని మీరు దూషించుకోండి మనస్సులో, బయటకు మాత్రం గురువు జోలికి వెళ్ళకండి. వీళ్ళగలిగితే వాళ్ళ గురించి మంచి చెప్పండి, వీళ్ళేది ఊరుకోండి. మీకెందుకు, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. నచమాం యోగ్య సూయతి, నన్ను ఎవరైతే తిట్టరో, పాపం చాలా మంది తిట్టుంటారు కృష్ణుడికి అప్పటికి, లేకపోతే ఆ మాట చెప్పుకుంటాడు. దాని తర్వాత 72వ శ్లోకము, కచ్చిదేత శ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస, విన్నావా జాగ్రత్తగా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో. మళ్లీ మళ్లీ నేను ఈ మహాభారత యుద్ధం ముందు చెప్పేశాను నేను వీటిని, మళ్లీ యుద్ధం మధ్యలో ఆగు నేను భగవద్గీత చెప్తాను అంటే భీష్ముడు ఊరుకోడు, అక్కడ కర్ణుడు ఊరుకోడు. అంచేత నేను జాగ్రత్తగా విన్నేవా, కచ్చి దజ్ఞాన సమ్మోహం ప్రణస్తిస్తే ధనంజయ, అజ్ఞానంతో వచ్చినటువంటి ఆ మోహాన్ని నువ్వు తప్పించుకోగలిగేవా. నష్టో మోహ స్మృతే లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత, నీ యొక్క ప్రసాదం వల్ల, నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం లభించింది. స్థితోస్మి గత సందేహ, సందేహం ఏమీ లేదు, స్థిరపడ్డాను నేను. కరిషే వచనం తవ, అది చాలా ఇంపార్టెంట్, ఆ చెప్పబడినటువంటి వాక్కుని చెప్పినట్టు చేస్తే ఏమవుతుందో చూడండి. అక్కడ చెప్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతి మతి మమ. 3 లక్షణాలు ఎక్కడైతే ఈ ఇద్దరి కాంబినేషన్ ఉంటుందో, శ్రీకృష్ణుడిది అర్జునుడిది. ఎక్కడ? మహాభారత యుద్ధంలో కాదు, ఇక్కడ హృదయస్థితమైనటువంటి ఆ ఈశ్వరుడు, హృదయస్థితమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క వాక్కి తగినట్టు మన శరీరము, మన శరీరం అనేటువంటి రథము, మనస్సు అనేటువంటి అర్జునుడు. ఈ మూడు కలవాలి, శరీరము మనస్సు చెప్పినట్టు వినాలి. మనస్సు హృదయంలో వచ్చినటువంటి సద్భావనలు, దాన్ని హ్రీం అంటాం మనం. అందుకే హ్రీం సాధన మనం ఏం చేయలేము. హ్రీం సాధనలో మనం చేయగలిగేది ఏంటి? కరిష్యే వచనంతో నేను హృదయం నుంచి ఏ ప్రేరణను నాకు ఇస్తున్నావో ఆ ప్రేరణను నేను చేస్తున్నాను. కానీ హృదయం నుంచి వచ్చేటటువంటి ప్రేరణను పట్టుకోవాలి అంటే మీరు ఒక కండిషన్ గుర్తుంచుకోండి, రాత్రి మీరు పడుకోకూడదు, పడిపోవాలి. మీ అంతటి మీరు నిద్రపోవటానికి ఒప్పుకోదు శాస్త్రం. అలసిపోయి ఇంకా మీరు ఏమీ చేయలేని స్థితిలో పడిపోతే ఆ స్థితి రావాలి. నిరంతరం నేను చెప్పేది అదే, టైం ఉపయోగించుకోవాలి. నిరంతరం మీరు ఏదో ఒక పనికొచ్చే పని చేస్తూ ఉండాలి. పనికొచ్చే పని ఎంతవరకు చేస్తారు? రాత్రి మీరు టైం అయిపోయిందని పడుకోకూడదు, మీరు పడిపోవాలి నిద్రలోకి. మీరు అలా డ్రాప్, ఆ మానసిక స్థితి ఎవడైతే తెచ్చుకుంటాడో, ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఆ జగజ్జనని మహాయోగేశ్వరుడి యొక్క లక్షణాలను మీరు చాలా జాగ్రత్తగా సాధనని అవతరింపజేయండి. అందుకే స్పెషల్ గా నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అడిగాను, మీరు ఆ మహాయోగేశ్వరి కాన్సెప్ట్ ఇంకా ఎవరికి అర్థం అవటం లేదు, భగవద్గీత పూర్తిగా అర్థమైన వాళ్ళకి తప్ప ఆ మహాయోగేశ్వరి దేవి యొక్క స్వరూపము కానీ ఆ స్వరూపం వెనకాత ఉన్నటువంటి అంతరార్థం కానీ బోధపడదు. కానీ అదే మన హృదయాలలో మహామాయగా సర్వము నడుపుతూ ఉన్నది. అందువల్ల దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ స్వరూపాన్ని. దాన్ని కావలసినట్టు చాలా మంది చెప్పాలి. ఎవరికి చెప్పాలి? తపస్సు చేసేవాడికి. వాడికి మీరు చెప్తామంటే ముందు మీరు తపస్సు చేస్తున్నారా లేదా అనే ప్రశ్న వస్తుంది. అంచేత అందరికీ చెప్తాం మనం, ఉపయోగించుకునేవాడు తపస్సు చేసినట్టు, ఉపయోగించుకునేవాడు తపస్సు చేయనట్టు. అంచేత అలా వెళ్దాం మనం వాళ్ళకి. ఇలాగే వీళ్ళకి చెప్పొచ్చా వీళ్ళకి చెప్పకూడదా అనేటువంటి భ్రమ వద్దు మీకు. పుస్తకాలే అచ్చుగుద్ది పడి పారిస్తూ ఉంటే వాళ్ళు, మీరు నిర్ణయాలకు జడ్జ్ నాట్ దట్ ఈ బి జడ్జ్ క్రైస్ట్ అంటాడు. అందరూ మహాత్ములు ఏ రూపంలో చెప్పినా ఒకటే చెప్తారు, జడ్జి చేయవద్దు, నువ్వు ఇతరులను నువ్వు అంచనా వేయవద్దు. నువ్వు కాదు మార్కులు వేసేది, మార్కులు వేసేది ఎవరు? మన జీవితం సవ్యంగా నడిచిందా లేదా? మన జీవిత యొక్క లక్ష్యాన్ని మనం పొందగలిగామా లేదా? దీన్ని చెప్పవలసిన వాడెవడు? హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వకర్మ. విశ్వకర్మ సూక్తం వింటున్నారా? భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదంతా లోపలికి ఆ వాక్ రూపంలో, శృతి రూపంలో లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకొక ఆహారం తీసుకుంటున్నప్పుడు కబులు చెప్పుకోకండి. అక్కడ పక్కన మౌనంగా ఆహారం తీసుకునేటప్పుడు వెంకటేశ్వరం గురించి మీరు చదివి ఉంటారు కదా, గురువు చరిత్ర ఎందుకు చదవడం? ఎవరింటికి వెళ్ళినా భోజనానికి వెళ్ళేవాడు, భోజనానికి అంతా వడ్డించేదన్నాడు. వడ్డించడం గెట్అవుట్, ఎవరిని ఉండనిచ్చేవాడు కాదు. మౌనంగా కూర్చుని మొట్టమొదటి సూర్యుడికి, తర్వాత భూతాలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మూగ జీవాలకి, మనుషులు పెట్టేవాడు కానీ మనుషులంటే ఆయన భయమే పాపం. ఇంకా మూగ జీవాలకి పెట్టి ఆ తర్వాత మౌనంగా తను తినేవాడు. ఆ మౌనంగా తింటూ అలవాటు చేసుకోండి. అని చెప్తే మన నాకు తెలియదు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో, ఏమి ఏర్పడుతున్నాయో. ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ మీరు మాట్లాడుకుంటూ ఉంటే కరిష్యే వచనంత లేదు, స్వీం బీజం కాదు, ధంధమాఢం బీజాలు ఏం చేసినా కూడా మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అంచేత ఆ బీజానికి కావలసినటువంటి రెండవ లక్షణము మౌనము. స్వీం బీజ సాధనకి మౌనం చాలా అవసరం. అవసరం అవుతే తప్ప మాట్లాడరు. మీరు చూడండి, నేను మీకు చెప్పాను కదా ఒక నవల్లో చదివాను నేనని, వాడు చాలా మెల్లిగా మాట్లాడతాడు, అందరితోనూ మాట్లాడు. రెండోసారి మాట్లాడాల్సిన అవసరం అతని జీవితంలో రాలేదు. ఒక కోటీశ్వరుని గురించి అతను ఎగ్జిక్యూటివ్స్ పెడతాడు నవల్లో, అది మౌనం యొక్క లక్షణం. వాడు రెండోసారి మాట్లాడు, వాడు రెండోసారి మాట్లాడి ఇన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుందో, మీరు ఇచ్చేశారా, మీరు ఇచ్చేశారా, ఏంటో మరి అది ఏ సాధనం, అది స్పెషల్ బీజ సాధన ఏంటిది కలియుగంలో. అంచేత ఒక నియమం ఏదైనా ఒకటి మనం పట్టినప్పుడు ఆ నియమాన్ని మీరు చాలా జాగ్రత్తగా పాటించకపోతే శ్రీ బీజ సాధనలోని లోతులు మీరు చూడలేరు. అంచేత ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు విశ్వకర్మ సూక్తాన్ని వింటూ మౌనంగా చేయండి. పెట్టేవాళ్ళు కూడా మౌనంగానే పెట్టండి. అసలు ఆ మౌనాన్ని మీరు పాటిస్తున్నారో లేదో అన్నది నేను మళ్ళీ అక్కడికి వచ్చి చూడాలి అనిపిస్తే మనకు చాలా కష్టం. నాకు చెప్పాలి వాళ్ళు మాస్టర్ రూప రాక్షసులండి వాళ్ళు మాట్లాడుకుని ఉంటాను నేను నన్ను ప్లీజ్ ఒక్క నిమిషం ఒకసారి తల్లైన ఊపనివ్వండి తింటూ అనేటువంటి రిపోర్ట్ నాకు వస్తే నేను చాలా ఆనందిస్తాను. మౌనాన్ని పాటించండి శ్రీ విజయ సాధకులు ముఖ్యంగా. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఈ జగజ్జనని యొక్క ఆ మహాయోగేశ్వరి శక్తిని దాటగలిగి దాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి వాడు ప్రతివాడు హృదయంలోనూ సంకల్ప రూపంలో ఉన్నాడు. ఎత్ర పార్థో ధనోధర, ధనోధర అంటే ఏంటి, ఎప్పుడు బాణం వేయాలో అప్పుడు వేస్తాడు, ఎప్పుడు బాణాలు వేయకూడదు అప్పుడు వేయడు. నా చేతిలో బాణాలు ఉన్నాయి కదా అని అర్జునుడు వేస్తూ కూర్చుంటాడా? ఎవడి మీద వేయాలో ఎవడికి వేయాలో లక్ష్య శుద్ధి కలిగి ఆ లక్ష్యశుద్ధికి తగినటువంటి బాణాలను అంటే ఇంద్రియాల యొక్క శక్తిని ఉపయోగించుకోగలిగేటటువంటి వాడు శరీరంతో. ఎత్ర పార్థో ధనోధర అక్కడ ఏముంటుందన్నాడు, తత్ర శరీర శ్రీంబీజ సాధన. భగవద్గీతలో ఎలా చెప్పబడి ఉందో వాక్ చెప్పాను కదా, మనకి అథారిటీ ఎక్కడి నుంచి రావాలి అంటే భగవద్గీత నుంచి రావాలి. ఏది చేసినా విజయో, ఏ పని చేసినా ఆ పనిలో విజయము ఐశ్వర్యము ఈ మూడు ధ్రువ నీతే మతిర్మ నా యొక్క గ్యారంటీడ్ అనుభవం అన్నాడు. ఇంచట ఈ కాంబినేషనే శ్రీంబీజ సాధన. హృదయగతమైనటువంటి ఆ మహామాయాశక్తి, హృదయగతమైనటువంటి ఆ మహాయోగేశ్వరి శక్తి, మన శరీరము మన ఇంద్రియాలు ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఐశ్వర్యం దానంతా అదే కింద విరుగుతుంది. ఇంకా మీరు ఐశ్వర్యం కోసం ఏమి చేయక్కర్లేదు, కానీ ఆ ఐశ్వర్యం కోసము భగవద్గీత యొక్క 7 నుంచి 12 అధ్యాయాల్లో ఎలా చెప్పబడి ఉంది అన్నదానికి కొన్ని ప్రమాణాలు. కానీ ఆ ప్రమాణాలు మీరు ఖండతా పట్టాలి. అంటే ఖండతా పట్టేసే మాస్టర్ గారు ఖండతా పట్టడం అంటే అందులో చెప్పబడినటువంటి విషయాలను మీరు ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆచరణలోకి తెచ్చుకోవడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే విశ్వరూప దర్శనం చేయిస్తాడు అర్జునుడికి. నాకు అది చూడగలిగేటటువంటి శక్తి ఉందా అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే శక్తి లేదని అతనికి. నన్ను నువ్వు చూపించగలిగితే చూపించు, చూపించలేకపోతే నేనేం అనుకోను. మన్యసే ఎరితం శక్యం, నేను దాన్ని చూడగలను అని అనుకుంటే చూపించు, లేకపోతే చూపించకు సరే అని దివ్యదృష్టిస్తాడు. అంటే అర్జునుడు తన స్వశక్తితో ఆ దివ్యదృష్టిని పొందలేదు. భగవంతుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ హిరణ్య బీజము, ఆ శ్రీకృష్ణ బీజము, ఆ సంకల్పం యొక్క శక్తితో ఆ దివ్యదృష్టిని పొందాడు. దివ్యదృష్టిని పొందితే ఏం జరిగిందిట, 11వ అధ్యాయంలో 20వ శ్లోకము, రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యా విశ్వేశ్వనో మరుత స్తోష్మ పాశ్చ గంధర్వ యక్ష సురసిద్ధ సంగ వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, సూర్యులు, వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు. అందుకే విశ్వకర్మ సూక్తాన్ని మిమ్మల్ని పఠించమంటున్నాను. ఆ విశ్వే దేవతలు అని ఏదైతే విశ్వరూప దర్శనంలో చెప్పబడిందో వాళ్ళు మీకు సహకరిస్తారు. అశ్విని దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురుల యొక్క సిద్ధుల యొక్క సంఘములు వీరందరూ ఆశ్చర్యచకితులై నిన్ను చూస్తున్నారు. అసురులు అనే మాట ఎందుకు పెట్టాడో అక్కడ అర్థమైందా? నిజంగా ఐశ్వర్యవంతులు అసురులే, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అది వేరే విషయం, అది అర్థం చేసుకోండి. అంచేత శ్రీంబీజి సాధనలో ఐశ్వర్య ప్రాప్తి గురించి చెప్తున్నప్పుడు ఐశ్వర్యవంతుల గురించి మాట్లాడతాం మనం. వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనం ఏం చూడం. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, హాజీ మస్తాన్ దగ్గరికి వెళ్ళింది, కావలసింది ఏదో తీసుకుంది అనుకోండి డబ్బు, అక్కడ వాడు ఏం చేశాడు అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. వాడు స్మగ్లర్ కావచ్చు, ప్రపంచానికి అందరికీ అది తెలుసొచ్చు, కానీ వాడు ఐశ్వర్యవంతుడు. అది ఇక్కడ భగవద్గీత యొక్క ఏకాదశి అధ్యాయము ఆ ఐశ్వర్యవంతుల గురించి చెప్తుంది. మిమ్మల్ని అసురులైతే నేను చెప్పటండే, కానీ ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉంది కనుక వీలైతే ఆ అసురుల దగ్గర ఉన్నటువంటి సంపదని అరవింద యొక్క మొత్తం సాధనా రహస్యం అదే. ఈనాడు ఐశ్వర్యము అసురుల దగ్గర ఉంది, శ్రీంబీజము రాక్షసుల దగ్గరుంది. రాక్షసుల దగ్గర నుంచి ఆ ఐశ్వర్యాన్ని మనము తిరిగి జ్ఞానవంతుల చేతుల్లో, గంధర్వుల చేతుల్లో, సూర్యుల చేతుల్లో, వసూల చేతుల్లో పాటించాలి అని చెప్తున్నాడు. ఐశ్వర్యం. తర్వాత నెక్స్ట్ శ్లోకం. ఐశ్వర్యం ఉండేసరికల్లా ఇమీడియట్ గా ఏమొస్తుంది? పేరు వస్తుంది. తస్మాత్ తముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రువు భూక్ష రాజ్యం సమృద్ధం. సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని, ఏ రాజ్యాన్ని? శరీరం. ఈ శరీరంలో, ఈ శరీరం చుట్టూ సమృద్ధి మనకు కనిపించాలి. తస్మాత్ తముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రువు భూక్ష రాజ్యం సమృద్ధం. మయే వైతే నిహిత పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్య సాచి. ఆధ్యాత్మిక జగత్తులని ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని శ్లోకం చెప్తుంది. మీరు శ్రీంబీజ సాధన మొదలెట్టారు అంటే మీకు శ్రీంబీజ సాధన సాఫల్యం వచ్చేసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అది. అందుకే డాక్టరీ కోర్సు సర్వీస్ చదువుతాం, అప్పుడు బ్రాకెట్లు ఎంబీబీఎస్ అని పెడతాం. ఇందుకు బ్రాకెట్లు ఎంబీబీఎస్ అని పెడతాం, తర్వాత బ్రాకెట్ చెరిపేస్తాం, ఎంబీబీఎస్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే ఆ కోర్సును మొదలెట్టారో అప్పుడే ఆ కోర్సు మీకు లభించినట్టే. ఎక్కడుంది టైం? కేవలం ఆ సాధన మీరు ఎంత కాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. తస్మాత్తముత్తిష్టేషో లభస్వ. చెయ్యి, పూర్తి చేయి. మార్చ్ సెప్టెంబర్ పెట్టబాక, నో ఫెయిల్యూర్స్. డైరెక్ట్ గానే మీరు చేసేయండి. ఎందుకు చేసేయమంటున్నాడు? నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. ఇంకా నువ్వు చేసేదేమీ లేదు, నువ్వు ఆ కాల ప్రవాహంలో కొట్టుకుపో. ఎందుకు కొట్టుకుపోవాలి? నీ సాధనకి, నీ ఐశ్వర్యానికి, నీ యొక్క సమృద్ధికి అడ్డు వచ్చేటటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి లక్షణాలు మానవ శరీరంలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడో జగద్గురు ద్వాపర యుగాంతంలో ఎవడో భీష్ముణ్ణి చంపితే దాన్ని ఇప్పుడు చదువుకుంటే మీకేం లాభం? ఒకళ్ళ తర్వాత అయినా. అందువల్ల భగవద్గీత అంత అద్భుతమైనటువంటి పుస్తకంలే. ఈ యోగ సాధనలో, శ్రీంబీజ సాధనలో ఐశ్వర్యం గురించి, సమృద్ధి గురించి. జిత్వా శత్రువు భూక్ష రాజ్యం సమృద్ధం. సమృద్ధికరమైనటువంటి రాజ్యం, మామూలు రాజ్యం కాదు, సమృద్ధితో కూడినటువంటి రాజ్యం. ఎవడి దృష్టిలో సమృద్ధి? మీ దృష్టిలో, నా దృష్టిలో కాదు, ఆ భగవంతుడి దృష్టిలోనే సమృద్ధి. అంటే ఆ లెవెల్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ రాజ్యాన్ని మిమ్మల్ని పొందమంటున్నాడు. పొందాలి అంటే నాలుగు రకాలైనటువంటి శత్రువులు మీ చేతిలో ఉంటారు, మిమ్మల్ని అడ్డుతగులుతూ ఉంటారు. ఆ నాలుగు రకాలైనటువంటి శత్రువులు ఎవరెవరంటే, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం ప్రధాన్యానపి యోధ వీరాన్ మయా హతాస్త్వాం జిహిమా వ్యధిష్ట. నేను ఎప్పుడో చంపేశాను, చచ్చిపోయిన వాళ్ళ మీద బాణవీయులు. జిహిమా వ్యధిష్ట యుద్ధ స్వజేత శరణే సపత్నాన్. నువ్వు భయపడకు, యుద్ధము చేసుకో, శత్రువులను గెలవగలవు. గ్యారంటీ ఇస్తున్నాడు. ఎవరా గ్యారంటీ ఇచ్చేది? నేను మీరు కాదు, జగద్గురు. ఇంకా అతని గ్యారంటీ కూడా మీకు డౌట్ ఇచ్చిందనుకోండి, ఇంకా ప్రపంచంలో ఎవరి గ్యారంటీకి కూడా విలువ లేదు. కనుక మీరు ఆ భావన అర్థం చేసుకోండి. శ్రీంబీజ సాధనలో మీరు అడుగు పెట్టబోతున్నారు, మీరు ఆ సాధన చేయబోతున్నారు అంటేనే ఆ సాధన ఫలితం వచ్చినట్టు. ఎంబీబీఎస్ మీరు జాయిన్ అయ్యారు అంటేనే మీరు డాక్టర్ అయినట్టేగా. ఇంజనీరింగ్ కోర్సులో సీట్ వచ్చేసరికి ఎందుకు మీరంత హర్షం? గ్యారంటీ ఎవడు? ఇంజనీర్ అవుతాడు, పిహెచ్డీలో జాయిన్ అవుతాడు. సీట్ రావడం కష్టం పిహెచ్డీలో, కానీ వచ్చాక ఎప్పుడప్పుడు వాడికి పిహెచ్డీ వస్తుంది. వీడు పారిపోకపోతే, అర్జునుడు కూడా ఆ పిచ్చి పని చేయగలడు, పారిపోతానన్నాడు. నాయన బాబు పారిపోకు, నువ్వు పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చెప్తూ విభూతి యోగం చెప్తాడు. 10వ అధ్యాయంలో ఎక్కడెక్కడ శివు ఉన్నదో, ఎక్కడెక్కడ ఐశ్వర్యం ఉన్నదో, అక్కడంతా కూడా నేనే ఉన్నాను. నాంతోస్తి మన దివ్యానాం విభూతీనాం పరంపత ఏషత్ ఉద్దేశిత ప్రోక్తో విభూతో విస్తరోమయా. విభూతి శ్రీంబీజము. ఈ మొత్తము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఈ ఐశ్వర్యం గురించే చెప్తాడు భగవంతుడు. దాన్ని మనం మర్చిపోతాం. ఎలా పెట్టుకోవాలో, ఎలా తెలుసుకోవాలో చెప్తాడు 10వ అధ్యాయంలో. ఎక్కడెక్కడ ఐశ్వర్యము, ఎవరెవరు ఎలా పొందారో చెప్తాడు. అక్షరాణం అకారోస్మి, అకారం అనేటటువంటి ఉచ్చారణ వల్ల. దైత్యులలో ప్రహ్లాదుని నేనే, మునీన వ్యాసుణ్ణి నేనే, కవీనాం ఉషనా కవి నేనే. ఇంచేత ఇదివరకు ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు ఎలా పొందారో ఐశ్వర్యాన్ని మీరు గమనించుకుంటే మీరు కూడా ఆ ఐశ్వర్యాన్ని పొందాలి అనేటువంటి అద్భుతమైనటువంటి కోరిక ఆ యోగ శాస్త్రంలో. ఎంత అద్భుతంగా ఆ వ్యాసుడు మామూలుగా పైకి అలా కప్పేశాడు, అదే మాయ అనిపిస్తుంది. డైరెక్ట్ గా చెప్పేసి ఏం చెప్తాడు, యజ్ఞ విభూతి మత్తస్థం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవా భగచ్చత్వం మమ తేజాంశ సంభవం. ఈ శ్రీ ఈ ఐశ్వర్యం ఎక్కడున్నా సరే అక్కడ నేనున్నానంటాడు. అంతేకాదు ఐశ్వర్య రహితమైనటువంటి స్థితిలో భగవంతుడు ఉండడు. ఇక్కడ మరి వెంకటేశ్వరి శుద్ధి సాయికి ఐశ్వర్యం ఉందా లేదా? వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ ఐశ్వర్యం ఎంత ఐశ్వర్యవంతులో మీకు అర్థమవుతుంది. రోజు కనీసం 50 మంది 60 మంది తినేవాళ్ళు శుద్ధి సాయి దగ్గర. ఇది మన ఇంటికి గెస్టులు అనివ్వండి ఎలా ఉంటుంది? రోజుకు 2000-3000 రూపాయలు ఆ కాలంలో పంచేవాడు. డిస్ట్రిబ్యూషనే. వాళ్ళ ఐశ్వర్యానికి ఏం కొదవదు. వెంకటేశ్వరి దగ్గర ఐశ్వర్య కొదవే ఉంది. ఇప్పుడు కేసు నడుస్తుంది, కేవలం 95 లక్షల రూపాయలు ట్రస్ట్లో కేసు నడుస్తుంది. ఆయన వెళ్ళిపోయాడు పాపం కేసు, ఆ విన్నంత వరకు ఏమీ లేదు. ఇంచేత ఆ ఐశ్వర్యం ఎక్కడ ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడక్కడ భగవంతుడు ఉన్నట్టు, కానీ ఐశ్వర్యం లేని చోట భగవంతుడు ఉండడు గ్యారంటీగా. కానీ మీరు అనుకునేటటువంటి ఐశ్వర్యం కాదు, వాళ్ళ జీవితాల్లో ఉండేటటువంటి ఐశ్వర్యం మీకు కనిపిస్తూనే ఉంటుంది. అధువాధమేతేన కింజాతేన తవార్జున నిష్ఠభ్యాహ నిధం కృష్ణం ఏకాంశైన స్థితో జగత్. మీకు ఎన్ని చెప్పేది, నా హృదయగతంలో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ జగద్గురువు యొక్క ఒక అంశం బయటికి లాక్కోగలిగితే, 101 అంశాలు ఉంటాయి అందులో. ఆ 101 అంశాల గురించి నేను చెప్తాను నేను తర్వాత సాధనలో. అందులో ఏ ఒక్కటి మీరు పట్టుకున్నా ఐశ్వర్యవంతులు అయిపోతారు. ఇంకొక విచిత్రమైనటువంటి శ్లోకం ఉంది, సాధనా రహస్యం ఒకటి. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీ వాచ్య నారీణాం స్మృతిర్ మీద ధృతి క్షమ. క్షమ అంటే ఓర్పు, ధైర్యము, బుద్ధి, స్మృతి, వాక్కు, సంపద, కీర్తి. శ్రీకి ఇది 7 లక్షణాలు అన్నాడు. విభూతి ఐశ్వర్య సంపాదన ఎలా చేయాలో కూడా చాలా డైరెక్ట్ గా కొటేషన్ ఇచ్చాడు. ఆ కొటేషన్ మనకు అర్థం కాదు, డైరెక్ట్ గా చెప్తున్నాడు. మృత్యు సర్వహరస్యాం ఉద్భవస్య భవిష్యతాం, సమస్తలను సంహరించినట్టు మృత్యువును, ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తం యొక్క పుట్టుకను నేనే అయ్యున్నాను. ఏంటి మొట్టమొదట, కాలానికి లొంగి నడిచి ప్రవహించేటటువంటి వ్యక్తి చచ్చిపోవాలి. కాలాన్ని జయించగలిగేటటువంటి వ్యక్తి ఉద్భవించాలి. ముందు ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. మీరు యుద్ధం చేసేది కాలంతో. ఒక్కొక్క నిమిషం మీకు గడిచిపోతూ ఉంటే ఇంచేత మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి, మళ్లీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి నిమిషాన్ని మీరు కొనలేరు. దాని యొక్క విలువ అంత అద్భుతమైనటువంటిది. అందుకు మృత్యు అనేటువంటి మాట వాడాడు. మరి దాన్ని ఎలాగ దాటాలి? మీరు 7 లక్షణాలు మీరు డెవలప్ చేసుకోండి. ఓర్పు, ఓర్పు ఏ చక్రం? మూలాధారం అని అర్థమవుతోంది కదా. మళ్ళా ఆ షట్చక్రాల గురించే 7 లక్షణాలుగా చెప్పాడు ఇక్కడ 34వ శ్లోకం 10వ అధ్యాయము. శ్రీంబీజ సాధకులు వారి జీవితాలలో డెవలప్ చేసుకోవాల్సినటువంటి లక్షణాలు ఇది. ఏంటి ఓర్పు? ఎలాంటి పరిస్థితి ఉన్నా ఓర్పుగా దాన్ని సహించాలి. ధైర్యము, ఎలాంటి పరిస్థితులున్నా నేను మళ్ళా లేచి నిలబడి యుద్ధం చేయగలను. అదేగా అర్జునుడికి మీరు పోస్తాడు, నువ్వేహి గాధరపడదు బాబు, నువ్వు ఖచ్చితంగా గెలవగలుగుతావు. ధారణాశక్తి గల బుద్ధి, ఒక్కసారి చెప్పిస్తే మళ్ళా రెండోసారి చెప్పించుకోకుండా దాన్ని ఆచరణలో పెట్టడం, దాన్ని ధారణ అంటాం. ధారణాశక్తి గల బుద్ధి, మామూలు బుద్ధి కాదు, ఇది మంచిదే అనుకోవడం కాదు, మంచిదే అనిపించాక ఇంకా మీరు దాన్ని తక్షణమే ఆచరణ పెట్టగలగాలి. స్మృతి జ్ఞానము, స్మృతి అనే స్మృతి జ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము. వాక్, వేదాల యొక్క జ్ఞానాన్ని మీకు అర్థమయ్యేటట్టు ఉపయోగించుకోగలిగేటటువంటి శక్తి వాక్. సంపద, ఆజ్ఞాచక్రం దగ్గర సంపద యొక్క నివాస స్థలం ఉంటుంది. కీర్తి, యశస్సు. ఈ 7 లక్షణాలు ఎక్కడ ఎక్కడ ఉంటుందో అక్కడక్కడ ఆ ఐశ్వర్యం యొక్క ప్రాభవం దానంతట అదే వస్తుంది. ఇది చెప్తే 7వ అధ్యాయంలోకి వెళ్ళడం, అంటే రివర్స్ గేర్లో వస్తున్నాం మనం. ఎప్పుడైనా అంతే కదా సిలబస్ లో. 7వ అధ్యాయం శ్రీంబీజానికి మొట్టమొదటి. ఆ 7వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకం చూడండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని భరత ఋషభ. ఈ శ్లోకం చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కానీ శ్రీంబీజ సాధనలో ఉన్నటువంటి రహస్యాలు ఏడో అధ్యాయం శ్రీంబీజానికి మొదలు. అందులో ఇది 16 శ్లోకం. శ్లోకం యొక్క సంఖ్యలు కూడా సాంఖ్యయోగ ప్రకారం చాలా ఇంపార్టెంట్. 16 ఏం చెప్తాడు అక్కడ, 4 రకాలైనటువంటి శ్రీంబీజ సాధకులు మాత్రమే ప్రపంచంలో ఉంటారు, 5 రకమైనటువంటి శ్రీంబీజ సాధకులు లేరు. ఎవడు మొట్టమొదట? ఆర్తి. అంటే మొట్టమొదట మనకి డబ్బు కానీ ఐశ్వర్యం కానీ ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తాం? రోటీ కప్పుడమ్మ కానీ ఆర్తి, తింటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండటానికి నిలవ నీడలేదు, వీళ్ళు ఆర్తులు. దీనికోసం ముందు డబ్బు సంపాదన కోసం ప్రయత్నం చేస్తారు. 90% ఆఫ్ హ్యుమానిటీ మానవ జీవితాలలో 99.9% ఇక్కడ ఆగిపోతారు. శ్రీంబీజ సాధన ఎంతవరకు మీకు ఇంపార్టెంట్? నేను మంచి బట్టలు కట్టుకోగలుగుతున్నానా, మంచి ఇళ్ళు ఉన్నాయా, మంచి కార్లు ఉన్నాయా, అంటే వీళ్ళందరూ ఎక్కడ ఆర్తి అనేటటువంటి స్థితి. ఏంటంటే వాడు ఆర్తి అక్కడే ఉందంటే ఈ మూడింటి మీదే వాడు తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఇది ఎంత రెట్లు, ఒక నగ బదులు 7 వారాలకి సరిపోయి 7 వారాల నగలు ఉన్నాయా, ఒక జత చెప్పుల బదులు 7 జతల చెప్పులు ఉన్నాయా, 7. ఇది ఆర్తి. ఇది తీరిపోయిన తర్వాత 90% పీపుల్ అక్కడ ఆగిపోతారు, రిటైర్ అయిపోతారు. రిటైర్మెంట్ అంటే అంత కూడా వాడు ఉద్యోగంలో జోలిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేంత వరకు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్థితి దాటాడు. ఆహారం ఉండదేమో అని భయం, కట్టుకోవటానికి బట్టలు ఉండవేమో అని భయం, ఉండటానికి నిలవ నీడ ఉండదేమో అని భయం. ఆర్తి, ఆర్తో అనేటటువంటి పదానికి శ్రీంబీజ సాధనలో ఉన్నటువంటి అనేక యాంగిల్స్ లో శ్రీకృష్ణుడు 4 రకాలుగా డివైడ్ చేశాడు. సరే ఇది పూర్తయింది, ఇది పూర్తయిన తర్వాత జిజ్ఞాసు, సరే కడుపు నిండా తిన్నాక అసలు ఇదంతా ఏంటి, గందరగోళం అంతా, ఇందుకు మనం పుట్టాం, ఇందుకు ఇదంతా చేస్తున్నాం, ప్రకృతిలో పదార్థాలు ఎలా పనిచేస్తున్నాయి, జిజ్ఞాసు వాడు ప్రకృతిలో పదార్థం ఎలా పనిచేస్తున్నాయో చూసి ఊరుకుంటాడు. వాడు ఉప్పు వేసుకుంటే ఉప్పగా ఉంటుంది, మందు వేసుకుంటే రోగాలు తగ్గుతాయి, ఈ వస్తువులతో ఇల్లు కట్టుకుంటే గట్టిగా ఉంటుంది, ఇదంతా దేనివల్ల వచ్చింది, జిజ్ఞాస వల్ల వచ్చింది. శ్రీంబీజం ఒక స్టెప్ ముందుకెళ్ళింది. ఖచ్చితంగా ఈ లోటా కపడా మకాన్ ఆర్తుల కంటే జిజ్ఞాసులు కొంచెం హై స్టైల్లోనే ఉంటారుగా. శ్రీంబీజ సాధనంగా డౌటా మీకు, ఈ ఇంజనీర్స్ కానీ ఈ డాక్టర్స్ కానీ వాళ్ళకంటే ఒక స్టెప్ పైన ఉన్నారు. నెక్స్ట్ 3 రకమైనటువంటి సాధనలు అర్ధార్థి. పదార్థాలు ఇలా పనిచేస్తున్నాయి సరే, అసలు వీటన్నిటికీ వెనకాతలు ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఇంకా యోగ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు యోగులు కాలేదు, వాళ్ళు ఇంకా రహస్యమే అర్థమలే, కానీ అసలు ఇదంతా ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళకున్న విలువ మనకు తెలుస్తాను కదా ఫిలాసఫర్స్ అని, వాళ్ళ రాసిన పుస్తకాలు అవి మనం చదువుతూనే ఉంటాం కదా. ఇదంతా కాకుండా లాస్ట్ జ్ఞాని ఎవరికైతే ఈ రహస్యాలు మొత్తము అర్థమయ్యాయో, అంచేత శ్రీంబీజ సాధనలో 4 మెట్లు. మొదటి మెట్టు మనం దాటేశాం, మనకి దాని గురించి పెద్ద చింత లేదు. జిజ్ఞాసు, జిజ్ఞాసు నుంచి అర్ధార్థి, అర్ధార్థి నుంచి జ్ఞానికి వెళ్తే ఏషాం జ్ఞాని నిత్యయుక్త ప్రియోహి. ఈ జ్ఞాని 4వ విధమైనటువంటి శ్రీంబీజ సాధకుడు, నాకు చాలా ప్రేమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. దీన్ని 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 12వ అధ్యాయం వరకు మీరు చదువుకోండి. ఇప్పుడు ఈ మిగతా క్లాస్ టైంలో అర్థాలు చదువుకోండి, దాని వివరణ కోసం వెళ్ళకండి. ముందు శ్లోకం చదవండి, అర్థం చదవండి, శ్లోకం చదవండి, అర్థం చదవండి, మధ్య మధ్యన మీకే తడుతూ ఉంటాయి ఈ నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల. దాన్ని అర్థం చేసుకోండి ఇవాళ ఈ 2 అవర్స్ అది ఈ క్లాసు. ఇంకా ఇవాళ నుంచి శ్రీంబీజాన్ని మనం ఉచ్చారణ చేస్తాం. ఇంకో రహస్యం ఏంటి అంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి రాయిగా మారక ముందు 12 లక్షల సార్లు శ్రీంబీజ జప సాధన చేశాడు. తర్వాత మీరు రాయిగా మారిపోతారా అది వేరే విషయం. అది ఆ దత్తాత్రేయ స్వామి అంచేత ఆ శ్రీంబీజ యొక్క ఆ సాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఐశ్వర్యానికి కారణం. దీని ప్రమాణం చూపిస్తా నేను పుస్తకాలలో, పురాణాలలో, వేదాలలో ఉండదు. అంచేత ఇంకా మనం శ్రీంబీజ సాధనే చేసుకుంటాం. ఎప్పుడు మాట్లాడితే అప్పుడు శ్రీం అంటూ ఉంటాయి, రామ్ అంటూ ఉంటారు చూసారా, నార్త్ ఇండియాలో రామ్ రామ్ అని. అంచేత మీరు ఎలా పరిగణించుకుంటారు, శ్రీం శ్రీం అని పలకరించుకోండి, ఏదైనా చేయండి. నా ఉద్దేశం ఏంటి అంటే శ్రీం అనేటటువంటి సాంగ్ మీ చెవిలో పడాలి. 3 సార్లు ఉచ్చారణ చేసుకున్నాం మనం శ్రీం.